गोपी जन वल्लभ गिरिवर धारी यशोदानंदन ब्रज जन रंजन
भागवतम की जय। श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय।
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 श्रीमद् भागवतम मदर स्कंदम 13वां अध्याय श्लोकम 49। सोयमद्य महाराज भगवान भूत भावनः कालरूपो वतीर्णो श्याम भावाय सुरद्विषाम्। तात्पर्य मरियु भाष्यम कृष्ण कृपा मुक्ति भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद इस्कान संस्थापकाचार्य। ఆ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు అసూయాపరులను జగము నుండి తొలగించి వేయుటకు సర్వమును కబళించు కాలరూపమున ఇప్పుడు అవతరించి ఉన్నాడు. భాష్యం: అసూయాపరులు మరియు అణుకోగలవారు అనే ఇరు తరగతుల వారు మానవులయందు కలరు. ఏకమైన భగవానుడు సర్వజీవులు ఏకమైన భగవాన్ అంటే ఒకే ఒక్కడైన భగవానుడు. భగవానుడు సర్వజీవులకు తండ్రి అయినందున అసూయాపరులైన జీవులు సైతము అతని సంతానమే అయి ఉన్నారు. కానీ వారు అసురులుగా పిలువబడుతురు. తండ్రి అయిన భగవానుని ఎడ అణుకువను కలిగి ఉండి జీవులు దేవతలని పిలువబడదురు. జీవితపు భౌతిక భావనలో వారు కలుషితము కాకపోవుటయే అందులకు కారణం. భగవాను నీడ అసూయాపరులైన అసురులు అతని అస్తిత్వమును నిరాకరించుటయే కాక ఇతర జీవుల ఎడను అసూయ కలిగి ఉండరు. ప్రపంచము నుండి అసురులను తొలగించి పాండవుల వంటి దేవతల రాజ్యమును స్థాపించుట ద్వారా భగవానుడు అసుర ప్రాబల్యమును నివారించుచుండును. ఆ దేవదేవుని కాలరూపునిగా సంబోధించుట ఇచ్చుట ప్రధానమైనది. అతడు ఏమాత్రము ప్రమాదకరుడు కాడు. వాస్తవమునకు అతడు సచ్చిదానంద విగ్రహుడు. భక్తులైన వారికి అతని వాస్తవ రూపము ప్రకటము కాగా అభక్తులైన వారికి అతడు కారణమైనట్టి కాలరూపమును దర్శనమిచ్చును. శ్రీకృష్ణ భగవానుని ఆ కారణ రూపము అసురులకు ఏమాత్రము ప్రియమైనది కాదు. కనుకనే తాము అతనితో నశింపబడమనడి ధైర్యమును పొందుటకే వారు దేవదేవుని రూపరహితునిగా భావింతురు.
నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారం నిర్విశేషణివాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే.
ఇక్కడ తత్వం బోధిస్తూ ఉన్నారు నారదులు. వారు తత్వం వివరిస్తున్నారు యుధిష్ఠిరుడికి. ఏమిటి తత్వం? ఈ శ్లోకంలో భగవంతుడు ఎవరికి ఏ విధంగా దర్శనమిస్తాడు, భగవంతుడిని అందరూ ఎప్పుడు చూడవలసిందే, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా. ప్రత్యక్షంగా భగవంతుడిని భక్తులు భగవంతుడి యొక్క రూపంలో రామ కృష్ణ ఈ విధంగా భగవంతుడిని దర్శిస్తారు, అర్చిస్తారు, ఆయన యొక్క ఉపదేశాలని ఆచరిస్తూ ఉంటారు భక్తులు. ఎవరైతే భక్తులు కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు భగవంతుడి యొక్క అనేక అంటే త్రిగుణాల ద్వారా, భౌతిక ప్రకృతి ద్వారా, కాలం ద్వారా వాటి ద్వారా ప్రేరేపింపబడి వాటికి అనుగుణంగా వాళ్ళ యొక్క కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. కానీ వాటికి వ్యతిరేకంగా వాళ్ళు చేయలేరు. ప్రయత్నం చేసినా కూడా అది వాళ్ళకి సంభవం కాదు. కాబట్టి ఈ విధంగా కూడా వాళ్ళు భగవంతుడిని చూస్తూ ఉన్నారు పరోక్షంగా. వీళ్ళు భగవంతుడి యొక్క అనేక పరస్య శక్తి వివిధైవ శ్రూయతే, భగవంతుడి యొక్క అనేక శక్తులు ఉన్నాయి, వాటికి లోబడి వాళ్ళ కార్యాలు అనేవి చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా ఇక్కడ భగవంతుడు ఎందుకు వస్తాడు, కాలరూపం ఎవరికి కాలరూపంలో కనిపిస్తాడు, కాలం అంటే మనకు ముందర శ్లోకాల్లో చెప్పాం కాల సర్పం, భయంకరమైన సర్పం కాలం అనేది. అంటే ఎలాగ అభక్తులకి ఎటువంటిది అంటే వాళ్ళకి కాలం అనేది జాతస్యహి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్యహి, వాళ్ళు మళ్ళీ పుట్టడంతో వాళ్ళకి మరణం అనేది నిర్ణయించబడింది. కొంతకాలం మాత్రమే జీవిస్తారు, మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ పుట్టాలి. ఈ విధంగా పుట్టడం మరణించడం అనేది భౌతిక సంసారంలో వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది. మరి భక్తులకి జరగదా అంటే భక్తులకు కూడా జరుగుతుంది, కానీ వాళ్ళ యొక్క మరణం ఎలా ఉంటుందని మనం చెప్పుకుందాం ముందులే. ఇలాగ ఒక పిల్లి ఎలా అయితే తన పిల్లలను తీసుకెళ్తుందో అలాగా మరణం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించడం అనేది భక్తుల జీవితంలో ఉండదు. వాళ్ళు ఎప్పుడైతే భక్తులు పరిపూర్ణంగా వాళ్ళ 100% భక్తియుక్త సేవని సంపూర్ణంగా చేస్తారో అప్పుడు వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మళ్ళీ జన్మించే అవసరం ఉండదు వాళ్ళకి. కానీ అభక్తులకి మళ్ళీ 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 జన్మించడం మరణించడం ఇదంతా జరుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళకి ఈ కాలరూపంలో భగవంతుడు దర్శనమిస్తాడు. మరి శుద్ధ భక్తులు కాలానికి అతీతంగా ఉంటారు. శుద్ధ భక్తులు కాలం యొక్క ప్రభావంలో ఉండరు. ఇంకా ఈ భౌతిక సంసారంలో ఉన్న జీవుల్ని ముఖ్యంగా మనుషుల్లో చెప్పాలంటే అందరూ రెండు రకాల జీవులు ఉన్నారు. ఎవరు? అసురులు, సురలు. సురులు, అసురులు. అసురులు అంటే రాక్షస ప్రవృత్తి కలవారు. కృష్ణ భక్త భవే దైవ, దైవ అంటే దైవ లక్షణాలు కలిగిన వాళ్ళు కృష్ణ భక్తులు. ఆసురిస్ తద్విపర్యత, ఆసుర లక్షణాలు కలిగిన దానికి విపరీతం అంటే వ్యతిరేకంగా, దానికి వ్యతిరేక లక్షణాలన్నీ కలిగిన వాళ్ళు ఎవరంటే కృష్ణ భక్త భవేద్దైవ ఆసురి విపర్యత అంటే అసుర లక్షణాలు. అసురులు ఎవరంటే దానికి విపర్యం అంటే ఏదైతే దైవ లక్షణాలకి వ్యతిరేకంగా ఉంటాయో వాళ్ళందరూ కూడా అసురులు అని చెప్తున్నారు. ఇక్కడ మనుషుల్లో కూడా ఈ రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంతమందిలో దైవ లక్షణాలు అసుర లక్షణాలు రెండు కూడా కలిసి ఉండొచ్చు. ఈ రెండు రకాలుగా ముఖ్యంగా ఉంటారన్నమాట జనంలో. ఈ రెండు రకాలు ఎవరైతే భగవంతుడి పట్ల అనుకోని కలిగి ఉంటారో వాళ్ళు భగవంతుడు ఇచ్చిన ఉపదేశాలని ఆచరించడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు దేవతలు, భగవంతుని అంగీకరిస్తారు, భగవంతుని పూజిస్తూ ఉంటారు. మరి అసూయలు ఏం చేస్తారు? భగవంతుడి పట్ల అసూయ కలిగి ఉంటారు, ద్వేషం, అసూయ. అంతేకాకుండా ఇతర జీవుల పట్ల కూడా అసూయ ద్వేషం కలిగి ఉంటారు అసురులు. అసురుల యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉండాలి, ఇతరులు ఎలా ఉన్నా కానీ వాళ్ళకి అనవసరం అన్నమాట. వాళ్ళు మాత్రం ఆనందంగా ఉండాలి, వాళ్లే అందరినీ, అందరిపై పెత్తనం చెలాయించాలి, ఇదన్నమాట వీళ్ళ లక్షణం. ఇంకా శ్రీమద్ భాగవతం ఏమని చెప్తుందంటే పరమ నిర్మత్సరాణం సతాం. ఎవరైతే అటువంటి లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళకి భాగవతం అర్థం కాదు. శ్రీమద్ భాగవతం అసుర లక్షణాలు కలిగిన వాళ్ళకి అర్థం కాదు అని చెప్తుంది. పరమ నిర్మత్సరాణం, నిర్మత్సరత, మత్సరత అంటే ఈర్ష్య, ద్వేషం లేని వాళ్ళు మాత్రమే భాగవతాన్ని అర్థం చేసుకోగలరు. ద్వేషం ఎవరి పట్ల? భగవంతుడి పట్ల, మరియు ఇతర జీవుల పట్ల. ఎవరికి ఉంటుంది? అసురులకి భగవంతుడి పట్ల ఉంది, ఇతర జీవుల పట్ల కూడా ద్వేషం ఉంది. వాళ్ళు ఈ భాగవతాన్ని అర్థం చేసుకోలేరు, వాళ్ళు విన్నప్పటికి కూడా అర్థం కాదనమాట. కానీ ఎవరైతే ఈ భగవంతుణ్ణి అంగీకరించి అనుకోగా భగవంతుడి సేవోన్ముఖులై ఉంటారో వాళ్ళు మాత్రం అర్థం చేసుకోగలరు. ఇక్కడ చెప్తున్నారు, భక్తులైన వారికి అతని వాస్తవ రూపం ప్రకటముగా అభక్తులైన వారికి కాలరూపాన్ని దర్శనమిస్తుంది. వీళ్ళందరూ కాలం ప్రభావంలో ఉంటారు. ఆధ్యాత్మిక ప్రపంచం కాలం ప్రభావంలో ఉండదు, అక్కడ శుద్ధ భక్తులు ఉంటారు. భౌతిక ప్రపంచంలోనే కాలం ప్రభావం ద్వారా ప్రతి వస్తువు కూడా తన యొక్క స్థితిని మార్చుకుంటూ ఉంటుంది. కాలం జరుగుతున్న కొద్దీ, కాలం ముందుకెళ్తున్న కొద్దీ దాని యొక్క నాశనం అనేది ఉంది. భౌతిక సంసారం క్షీణించడం, మన యొక్క శరీరం కానీ, వస్తువు కానీ, ఇళ్ళు కానీ ఏదైనా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా ఏం జరుగుతుంటాయి? కాలం జరిగే ముందుకు వెళ్లే కొద్దీ వాటిలో నాశనం అనేది, అవి క్షీణించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం యొక్క ప్రభావం అనేది లేదు. అక్కడ కూడా ఉదయం, సాయంత్రం ఇవన్నీ ఉన్నప్పటికీ దాని యొక్క ప్రభావం ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచంలో వ్యక్తులు ముసలివాళ్ళు అవ్వడం, జుట్టు నరవడం, మరణించడం, అక్కడ వస్తువులు నశించడం ఇట్లాంటివి ఏమీ ఉండదు అన్నమాట ఆధ్యాత్మిక ప్రపంచం. దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మనం నాశనం అనేది చూస్తాం, ఇక్కడంతా కూడా తాత్కాలికం, అక్కడ అన్నీ కూడా శాశ్వతం. ఎటువంటి నాశనం అనేది ఎందులో కూడా మనకు కనిపించదు అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో. కాబట్టి శుద్ధ భక్తులు కూడా ఆ విధంగా ఈ కాలానికి అతీతంగా ఉంటారు. కృష్ణుడు కాలానికి అతీతంగా ఉంటాడు. కాలాన్ని నియంత్రించే యశాజ్ఞయ భ్రమతి కాలచక్రో, కాలచక్రం కూడా ఎవరి ఆజ్ఞ ద్వారా, కృష్ణుడి ఆజ్ఞ ద్వారా కూడా నడుస్తూ ఉందన్నమాట. కృష్ణుడి ఆజ్ఞ ద్వారానే కాలచక్రం అంతా కూడా నడుస్తుంది. అదేవిధంగా ఎవరైతే కృష్ణుని సేవిస్తారో వాళ్ళు కూడా కృష్ణుడిలో ఉన్న లక్షణాలు వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా కాలానికి అతీతంగా అవుతారు. ఇంకా కృష్ణుడు ఇక్కడ ఈ విధంగా కాలరూపం అందరినీ కబళించి వేస్తున్నాడు, అంటే కృష్ణుడు ఏమి క్రూరుడు కాదు అని చెప్తున్నారు. అది ఎందుకోసం ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు, వీళ్ళకి నేర్పించడం కోసం. ఏమి నేర్పించడం కోసం? ఇక్కడ ఈ భౌతిక సంసారం ఆనందకరమైంది కాదు, ఇక్కడ ఉండకూడదు, నిజమైన ప్రదేశం ఏంటంటే ఆధ్యాత్మిక ప్రపంచం, అక్కడే ఆ నిజమైన ఆనందం ఉంది అనేది వాళ్ళకి అర్థం కావడం కోసం ఈ విధంగా ఇక్కడ శిక్షణలు అన్నమాట. ఇదేంటి చెరసాల, ఇది పెద్ద చెరసాల, ఇది భౌతిక సంసారం అనేది పెద్ద చెరసాల, అందులో అనేక రకాల శిక్షణలు ఉంటాయి ఇక్కడ ఖైదీలకి, భగవంతుని వ్యతిరేకించి వచ్చిన వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఈ విధంగా మళ్ళీ మరణం, మళ్ళీ జననం, మళ్ళీ మరణం, ఈ విధంగా వాళ్ళకి శిక్షణలు అనేవి పడుతూ ఉన్నాయి. కానీ భక్తులకి అలా ఉండదన్నమాట. ఎప్పుడైతే భక్తులు భగవంతుని ఆశ్రయిస్తారో అప్పుడు వాళ్ళపై కాల ప్రభావం అనేది భగవంతుడే స్వయంగా ఇవన్నీ త్రిగుణాల ప్రభావం ఇవన్నీ కూడా తీసేస్తాడు తన యొక్క ప్రత్యేకమైన కృప ద్వారా. కానీ ఆ భక్తులకి దాని యొక్క ప్రభావం వాళ్ళ యొక్క పాప ప్రవృత్తిని బట్టి పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఇంద్రియ భోగ ప్రవృత్తిని బట్టి దాని యొక్క ప్రభావం, త్రిగుణాల యొక్క ప్రభావం వాళ్ళపై పెరుగుతూ ఉంటుంది. ఇంకా కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు ఏమని, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానామ ధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఇక్కడ యుధిష్ఠుడు కూడా, నారదుల వారు కూడా అదే చెప్తున్నారు. ఏంటి, భగవంతుడికి ఇప్పుడు కురుక్షేత్రం యుద్ధం జరిగింది, అంటే అందరినీ కబళించి వేయడానికి ఎవరైతే అసురులు ఉన్నారో వాళ్ళ యొక్క అసురుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోయినప్పుడు భగవంతుడు వచ్చి వాళ్ళ సంఖ్య తగ్గిస్తాడనమాట. ఎందుకని, భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటి, ఈ చెరసాలు తయారు చేయడంలో ధర్మాన్ని స్థాపించడం. కాబట్టి ధర్మం ఆచరించే వాళ్ళు ఎక్కువగా ఉంటే అది చూసి ఇతరులు కూడా నేర్చుకోగలరు. కాబట్టి ఎప్పుడు కూడా అధర్మవర్తుల్ని నాశనం చేయడానికి, అంటే ఎక్కువ పెరిగిపోయినప్పుడు వాళ్ళని తగ్గించడానికి భగవంతుడు వస్తాడు, లేదా భగవంతుడి యొక్క ప్రతినిధులు వస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఇక్కడ చెప్తున్నారు ఏంటని, కనుకనే శ్రీకృష్ణ భగవానుని ఆ కారణరూపము అసురులకు ఏమాత్రం ప్రియమైనది కాదు. ఏదైతే ఈ కాలరూపం ఏదైతే ఉందో అసురులకు ఇష్టం ఉండదు. అసురులు అంటే భగవంతుని వ్యతిరేకించేవాళ్ళు. వాళ్ళు ఏమంటారు, భగవంతుడే లేడు అంటారు. వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి అసలు భగవంతుడు అనేవాడే లేడు అని చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా ఉంటే ఆయనకు రూపం లేదు కాబట్టి మనల్ని ఏమి శిక్షించలేడు అని చెప్తుంటారు, రూపరహితునిగా భావిస్తారు. అయినప్పటికీ వాళ్ళ శిక్షణ, అంటే శిక్షింపబడకుండా ఉంటారా వాళ్ళు చెప్పినంత మాత్రాన? ఉండరు. అది ఎలాంటిదంటే, ఈ అసురులది అసురులు చెప్పడం భగవంతుడు లేడని, కుందేలు, ఒక కుందేలు ఉంటుంది, పులి దూరం నుంచి వస్తుంది తినడానికి కుందేలు, కుందేలు ఎక్కువ దూరం పరిగెత్తలేదు కదా, అదేం చేస్తుంది వెంటనే కళ్ళు మూసుకుంటుంది అనమాట. కళ్ళు మూసుకొని పులి లేదులే అనుకుంటుంది. అలాగే ఈ అసురులు కూడా, భగవంతుడు లేడు, మనల్ని ఏం చేయలేరు, ఉన్న రూపం లేదు, మనకేమి కాదు, మనమే భగవంతుడు, ఈ విధంగా అసురులు అందరూ కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. కానీ జరిగేదేమిటి, పులి వస్తుంది ఈ కుందేలు తినేస్తుంది. అదేవిధంగా భగవంతుడు కాలరూపంలో వస్తాడు, వీడికి మరణం తథ్యం, మళ్ళీ పుట్టవలసిందే, ఈ త్రిగుణాల ప్రభావంలో మళ్ళీ జన్మించాల్సిందే, దాన్ని ఎవరు ఆపలేరు. ఎప్పుడు కూడా భగవంతుడు తన యొక్క ప్రతినిధులే రాజ్యాన్ని వెళ్తూ, రాజ్యం వెళ్తూ ధర్మాన్ని రక్షిస్తూ ఉండాలని అనుకుంటాడు. అందుకే యుధిష్ఠుడిని కురుక్షేత్ర యుద్ధం ఏర్పాటు చేసి యుధిష్ఠుడిని స్థాపించడం అనేది జరిగింది రాజుగా యుద్ధం తర్వాత. అది ఈ విధంగా భౌతిక సంసారంలో కాలం అనేది తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో కాల ప్రభావం లేదు. ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళపైన కూడా కాల ప్రభావం అనేది ఉండదు. ఇది మనకి అర్థం కాదు వెంటనే, ఇది విన్నప్పుడు మనకు అర్థం కాదు. ఎలా అర్థం అవుతుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒకటే, మనం సాధన ద్వారా దీన్ని అర్థం చేసుకోవాలి, సాక్షాత్కారం పొందడమే దీన్ని. వీటన్నింటినీ కూడా అంటే అదే అన్నింటినీ కూడా కాదు, కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, కానీ పూర్తిగా మనకు అర్థం అవ్వాలంటే మనం సాధన ద్వారా వాటిని సాక్షాత్కారం పొందవలసింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో నాశనం అనేది ఉండదు, కాలప్రభావం ఉండదు, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఎప్పుడు సాధన చేస్తూ ముందరికెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట సాధకులకి. వాళ్ళ యొక్క సాక్షాత్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకని, మనం ఎప్పుడు ఏం చూసినా కూడా అన్ని కాలం ప్రభావంలో పుట్టడం, పెరగడం, మరణించడం, వాటి యొక్క ఆది అంతం ఇవన్నీ చూస్తున్నాం. మనం ఎప్పుడు చూడలేదు ఆది అంతం లేనిది ఏది కూడా మనం ఇంతవరకు చూడలేదు. కాబట్టి మనం వెంటనే అర్థం చేసుకోవడం కష్టం. ఈ కాల ప్రభావం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండదు, అదేవిధంగా శుద్ధ భక్తులపై ఉండదు, భగవంతుడిపై, భగవంతుడే నియంత్రిస్తున్నాడు కాలాన్ని. కాబట్టి అది ఆయన మీద ప్రభావాన్ని చూపించలేదు. ఆయన ప్రభావం, భగవంతుడి ప్రభావమే కాలం మీద ఉంటుంది. అంటే కాలం ద్వారా ఈ విధంగా ఈ భౌతిక సంసారాన్ని నడిపిస్తూ ఉన్నాడు. హరే కృష్ణ. అనుకుంటారు అది కలియుగం యొక్క ప్రభావం. కలియుగంలో అంటే వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తారు కదా, వాళ్ళకి ఈ సమయం అన్నమాట. కలియుగం అనేది వాళ్ళకి సమయం, ఈ దుష్టులకి వీళ్ళందరికీ. ఎందుకంటే ఇంకొకటి కూడా చూడాలి మనం ఇక్కడ, ఎప్పుడు జనం ధర్మవర్తనలుగా ఉన్నప్పుడు రాజుని మార్చేస్తాడు, కానీ జనం కూడా అలానే ఉన్నప్పుడు ఇప్పుడు జనం కూడా అధర్మంగా ఉండాలని, ఇంద్రియ భోగం చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి తగ్గ రాజులు, మోసపూరితమైన వాళ్ళు, అధర్మమైన వాళ్ళు ఉంటారు. కలియుగం అంతా కూడా అందరూ అంటే రాజ్యంలో ఉన్న జనులు, రాజులు అందరూ కూడా అధర్మవర్తనలే. ధర్మవర్తనలు చాలా తక్కువ మంది ఉంటారు కలియుగం. ఇది ఒక సమయం అన్నమాట, ప్రత్యేకమైన సమయం. ఎవరైతే ఇంద్రియ భోగం తీవ్రంగా చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఇప్పుడు పుడతారనమాట కలియుగం. తర్వాత మళ్ళీ సత్యయుగం, అప్పుడు మళ్ళీ పూర్తిగా ధర్మం నాలుగు పాదాలపై ఉంటుంది. ఆ విధంగా మళ్ళీ కొనసాగుతుంది అనమాట. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా ఇంద్రియ భోగం చేసుకోవడానికి. అవును, సత్యయుగంలో మళ్ళీ మీరు పుడతారనే నమ్మకం ఏమి లేదు. సత్యయుగంలో ఎవరైతే ధర్మవర్తులు ఉన్నారో వాళ్ళు వస్తారు మళ్ళీ. ఇప్పుడు అందరూ, ఇప్పుడు ఇక్కడ చాలా మంది జీవులు రాకపోయి ఉండొచ్చు, వాళ్ళందరూ సత్యయుగంలో మళ్ళీ పుట్టవచ్చు. కలియుగంలో ఎవరు వస్తారు? పూర్వ యుగాల్లో ఎవరైతే పాపం చేసి ఉంటారో వాళ్ళు ఇప్పుడు పుడుతుండొచ్చు. ఇదంతా అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీరు సత్యయుగంలో తీవ్రమైన పాపం చేశారనుకోండి, అప్పుడు మీరు ద్వాపర యుగం, త్రేతాయుగంలో పుట్టరు, ఇంకా కలియుగంలో పుట్టాలి మళ్ళీ. ఎందుకు చేయరు? ఉంటారు సత్యయుగంలో కూడా. ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. పాపాత్ముల్ని వెంటనే భగవంతుడు అప్పుడు అంటే అక్కడ అప్పుడున్న రాజులు వాళ్ళు వెంటనే శిక్షిస్తూ ఉంటారు అనమాట పాపం చేసేవాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి సత్యయుగంలోనే ఉన్నారు ఎవరు? ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపు. ఆ ప్రవృత్తి అనేది ఎప్పుడు జీవుల్లో ఉంది, కాకపోతే అది ప్రబలంగా ఉండదు. ఇక్కడ నాలుగు పాదాల మీద నడవడం అంటే అంత ఎక్కువగా మనకు కనబడేది ధర్మమే. అప్పుడు ఏమి అధర్మం అనేది చాలా కొంచెం ఉంటుంది, అది కూడా ఎక్కువ ప్రబలదు అనమాట, అంటే విస్తరించదు. కానీ ఇప్పుడు కలియుగంలో అధర్మం అనేది విస్తరిస్తూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది రోజు రోజుకి, రోజు రోజుకి. అలాగే కృష్ణుని దగ్గర మీరు నరకంలో ఉండొచ్చో లేదా ఇంకెక్కడో ఉండొచ్చు తెలియదు, ఎన్ని క్షోభలు అనిపిస్తుంది. అదే ఇంకెక్కడ ఇంకొక విశ్వంలో పుట్టొచ్చు. ఇదంతా కూడా ఇలాగే జరుగుతుందని చెప్పడం కష్టం. ఇదంతా కర్మ మీద ఆధారపడి ఉంటుంది. మనం అనేకసార్లు చెప్పుకున్నాం ఈ కర్మ ద్వారా ఇలా జరుగుతుంది అనేది చెప్పడం కష్టం. అవును, ఆత్మని శోషించుకోలేదు అని. అవును, ఉండదు అలాగా. ఎందుకంటే మనం ఈ శరీర చేతనంలో ఉన్నాం కాబట్టి మనకి ఏదైతే సూక్ష్మ దేహం ఉంటుందో, మనం ఈ దేహం అనే భావంలో ఉన్నంతకాలం వాటిని మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. ఆత్మ వాటిని అనుభవిస్తూ ఉంటుంది ఆ భ్రమలో. దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది. భ్రమతో కూడిన దుఃఖం ఇదంతా. కానీ తను అనుభవిస్తున్నట్లుగా భావన అనేది ఆత్మలో వస్తుంది. ఈ భావన నేను ఈ విధంగా అవుతున్నాను, నేను ఈ విధంగా అవుతున్నానని ఎవరికి ఇది తెలిసి ఎవరైతే తెలుసుకుంటారో నేను వీటన్నిటికీ భిన్నమని, అప్పుడు దాని ప్రకారం ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే వీటికి ప్రభావితులు అవ్వరు, వాళ్లే భక్తులు. మిగతా వాళ్ళందరూ కూడా శరీర చేతనంలో ఉంటారు, నేను శరీరాన్ని అనే భావనలో ఉంటారు. కాబట్టి శరీరానికి ఏమైనా బాధపడడం బాధపడుతుంటారు, అవన్నీ ఇంద్రియాల ద్వారా జరుగుతుంది. కానీ వాళ్ళు ఆత్మచేతనంలో లేరు, నేను ఆత్మని అనే భావనలో లేరు. ఆ భ్రమకిలోనే ఆ భ్రమని అనుభవిస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఎటువంటి అనుభవం అంటే భ్రమ ఆత్మ అనుభవం. మనకి ఇప్పుడు భౌతిక సంసారంలో మనం కలగంటాం, కళ మనకి ఎటువంటి అనుభవం? అదంతా కళే. కానీ మనం ఎలాగను కళ జరుగుతున్నప్పుడు మనం ఎలా భావిస్తుంటాం? నిజంగానే మనం అందులో ఉన్నట్లుగా అది మనకు జరుగుతున్నట్లుగా మనం భావిస్తాం. కళలో పులి వెంటబడడం, దొంగ రావడం, లేదా భూత ప్రేతాలు, లేదా ఇంకొక రకంలో ఇంకొక రకంగా అవన్నీ మనకి జరుగుతున్నట్లుగానే మనం భావిస్తాం. ఎప్పుడైతే కళ్ళలోంచి నిద్ర లేచుకోడగానే ఓ ఇదంతా కళ అనుకుంటాం. అదేవిధంగా ఇక్కడ భౌతిక సంసారంలో జరిగేది అనేక ఆత్మలు తీసుకోవడం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆత్మకి అంటే దివ్యమైన స్థితి నుంచి చూసినట్లయితే, ఆధ్యాత్మిక ప్రపంచ దృష్టి నుంచి చూస్తే ఆత్మకి ఇదంతా కూడా కళే. ఇదంతా అనేక శరీరాలు తీసుకోవడం అనేది, స్త్రీ శరీరం, పురుషుల శరీరం, జంతువు ఇవన్నీ అవ్వడం కళ అన్నమాట. మనం కళ్ళలో కూడా అవుతుంటాం. ఇక్కడ కూడా ఏంటి కళ్ళలో ఒక పెద్ద రాజు అయినట్టుగాను, లేదా ఒక బంట అయినట్టుగాను, ఒక పోలీస్ అయినట్టుగాను, ఒక లాయర్ అయినట్టుగానో మనం చేస్తుంటాం కదా. అదేవిధంగా భౌతిక సంసారంలో మనం పులి అయినట్లుగా, కుక్క, పిల్లి, మనిషి, స్త్రీ, పురుషుడు, అమెరికా వాడు, ఇండియా వాడు, ఈ విధంగా అన్నమాట భారతీయుడు. కళ ఎంత మనకి అనుభవం ఉంటుందో అదేవిధంగా ఆత్మకి ఈ భౌతిక సంసారంలో జీవనం అనాది కాలం నుంచి ఎన్ని జన్మలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ విధంగా అన్నమాట. మీకు అర్థమవుతుంది ఇది? అంటే ఇప్పుడు ఏదైతే మనం ఉన్నాం ఇదంతా కూడా ఒక భ్రమ చెప్పాలంటే, ఇది నిజం కాదు, తాత్కాలికమైంది. కళ లేదా? కళ ఉంది, మనకు కళ జరుగుతుంది కదా, అది కూడా ఉంది. కానీ అదేంటి? అది కేవలం ఒక భ్రమ లాంటిది అన్నమాట, తాత్కాలికంగా ఒక దృశ్యం మాత్రమే. అదేవిధంగా ఈ భౌతిక సంసారం కూడా, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్న ఏదైతే భూమి, నీరు, నిప్పు, గాలి, ఇవన్నీ రకరకాల పదార్థాల కలయిక ద్వారా మనకు రకరకాల శరీరం రావడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ జన్మించడం, ఇవంతా జరుగుతూ ఉన్నాం. ఇది స్పష్టంగా ఎప్పుడు అర్థమైందంటే సాక్షాత్కారం ద్వారా మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులు అవ్వడం మొదలు పెడతామో అప్పుడు ఇవంతా మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఇదంతా భ్రమే అని, ఇదంతా కూడా తాత్కాలికమని. అందుకే చెప్పాను నేను, ఏంటి కాల ప్రభావం, ఇవన్నీ కూడా వెంటనే అర్థం కావు. మనం చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సాధన మనం ఎంత తీవ్రంగా చేస్తూ ఉంటామో సరైన మార్గంలో, అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఈ కాలం యొక్క ప్రభావం, ఇదంతా కళ అని ఏ విధంగా మనకు తెలుస్తుంది, అవి కూడా అన్నీ అర్థమవుతుంటాయి. అంటే ఆత్మ చేస్తుంది. ఎలా చేస్తుంది అంటే పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆత్మ ఏం చేయదు. ఆత్మ ఇంద్రియాల ద్వారా భౌతిక సంసారంలో ఆనందం పొందడానికి వచ్చింది. కాబట్టి ఇది ఆత్మ చేస్తుంది. కాబట్టి దాని కర్మ అదే అనుభవిస్తూ ఉంది. వస్తాయి, అవును. ఎవరు వాళ్ళు చేసిన కర్మని అనుభవించకపోవచ్చు. ఎక్కడో భగవంతుడి దగ్గర గర్భంలో ఉండొచ్చు, చెప్పలేము. భగవంతుడు కారణ జలంలో ఉన్నాడు, అక్కడ కూడా ఉండొచ్చు వాళ్ళు. అదే చెప్పాను కదా, మనం వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అనేది కరెక్ట్గా మనం చెప్పలేము. కొంతమంది జనలోకం, తపోలోకాల్లో ఉండొచ్చు, వాళ్ళు అప్పుడు మళ్ళీ భూమి మీదకి రావచ్చు. ఇదంతా కూడా చాలా క్లిష్టతరమైంది అర్థం చేసుకోవడానికి. కానీ ఒకటి ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, ఎవరైనా సరే వాళ్ళ యొక్క కర్మ అనుసారంగా, వాళ్ళు చేసిన కర్మానుసారంగానే వాళ్ళకి జన్మ అనేది రావడం జరుగుతుంది. అందులో ఏమాత్రం లోపం అనేది జరగదు. ఇతను పాపం చేస్తే మళ్ళీ వాడికి సత్యయుగంలో జన్మ రావడం, పుణ్యం చేసిన వాడికి తీసుకెళ్ళి కలియుగంలో పడేయడం ఇలాంటివి ఏమి జరగవు భగవంతుడి యొక్క సృష్టిలో. శరీరం అనేది అవసరం, మనిషి శరీరం అనేది అవసరం. అవును, శుద్ధం అవ్వడానికి అవకాశం లేదు. మళ్ళీ అంటే కనీసం మనిషి జన్మ లేదా దేవతలైనా అయి ఉండాలి. వాళ్ళు అప్పుడు ఆ యొక్క కర్మ అంటే వాళ్ళ కార్యాలను శుద్ధి చేసుకోవడం అంటే అకర్మ అంటాం మనం. అంటే భక్తియుక్త సేవలో నిమగ్నం అయితే అప్పుడు వాళ్ళ కార్యకలాపాలు అవన్నీ కూడా శుద్ధి అవుతాయి. అంటే వాళ్ళ పూర్వజన్మ కర్మలన్నీ కూడా నశిస్తాయి. కృష్ణుడు చెప్తున్నాడు కదా, మోక్ష ఇష్యామి మాసుచ. ఎప్పుడైతే మనం పూర్తిగా నిమగ్నం అవుతాం ఆయన సేవలో, అప్పుడు మన కృష్ణుడు మోక్షం ఇస్తాడు, అప్పుడే శుద్ధి పొందడం. అంతవరకు కూడా పూర్తిగా శుద్ధి అనేది జరగదు. తాత్కాలికంగా ఏదైనా జరగవచ్చు, వ్రతాలు రకరకాలు చేయడం, దానికి కూడా శరీరం కావాల్సింది. ఏం చేయాలన్నా, ఎటువంటి కర్మ నిర్వహించాలన్నా, చేయాలన్నా కూడా మనకేం కావాలి, శరీరం కావాలి. అందుకే మనిషి శరీరం చాలా విలువైందనేది అందుకే. ఏదైతే భూత ప్రేతాలు ఉంటాయి కదా, వాటికి ఏం చేయలేవు ఆ స్థితిలో. ఇంకా మాయలో ఉండి మన భౌతిక సంసారం అంతా కూడా మాయ కదా, మాయ నుంచి ఎలా బయటపడగలం? కృష్ణుడు చెప్తున్నాడు కదా, దైవీహేష గుణమయ్యి మమ మాయ దురత్యయ. ఈ మాయని దాటడం కష్టం, ఒంటరిగా మనం ఎవరూ దాటలేం. మామేవ ఏ ప్రపద్యంతే, ఇక్కడ ఉండి కూడా భగవంతుడు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఏంటి, భగవంతుడికి కృష్ణుడికి శరణాగతి పొందే అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు ఇక్కడ కూడా. ఇప్పుడు చెరసాల ఉంది, చెరసాలలో వాడు అక్కడ కూడా వాడిని మంచిగా తీర్చిదిద్దడానికి అన్ని సదుపాయాలు ఉంటాయి. వాడికి అక్కడ బోధించేవాళ్ళు, భగవద్గీత కానీ లేదా శాస్త్రం కానీ లేదా మంచి వాక్యాలు నీతి చెప్పేవాళ్ళు అక్కడ కూడా ఉంటారు కదా చెరసాల్లో. ఇప్పుడంటే ఉన్నది లేరు, పూర్వం ఉండేవి. వాళ్ళకి నేర్చుకుంటామంటే పుస్తకాలు ఇవ్వడం, ఇవన్నీ వాళ్ళలో సత్ప్రవర్తన వచ్చినప్పుడు వాళ్ళకి త్వరగా వాళ్ళని విడుదల చేయడం, ఇవన్నీ మనం చూస్తుంటాం కదా. ఆగస్టు 15 జనవరి 26 ఎక్కువ విడుదల చేయడం అని ఉంటాయి. అదేవిధంగా భగవంతుడు ఈ చెరసాల్లో మనకి ఆధ్యాత్మిక గురువు, శాస్త్రం ఇవన్నీ ఇచ్చాడు. వాటిని ఎప్పుడైతే మనం ఆశ్రయించి మనం భగవంతుడికి శరణాగతి పొందుతామో అప్పుడు బయటపడగలం. అంతేగాని మనం సొంతగా బయటపడలేం. అంటే భగవంతుడు ఒక విధంగా మనం ఇదంతా ఏమనుకుంటున్నాం, కళ అనుకుంటున్నాం కదా. అంటే భగవంతుడు మన కళ్ళలోకి ప్రవేశించి మనకి మళ్ళీ మేలుకొలుపుతున్నాడు అనమాట. ఇక్కడ కూడా వచ్చి భగవంతుడు మీరు అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అంతే కదా, ఇదంతా కళ, కానీ కళ్ళలో భగవంతుడు కూడా వస్తున్నాడు అనమాట. అది అక్కడికి వచ్చి అక్కడ కూడా నేనున్నాను, నువ్వు మళ్ళీ అక్కడికి రా, ఆధ్యాత్మిక ప్రపంచానికి నా యొక్క సేవ చెయ్యి అని చెప్తున్నాడు. ఈ భ్రమలో ఎందుకు ఉంటావు అని అంటే, సృష్టిలో అనేక రకాల వైవిధ్యం అనేది ఉంది. ఈ జీవి ఎప్పుడు అనుభవించలేదు ఈ వైవిధ్యాన్ని. ఏంటి వైవిధ్యం? కృష్ణుడు లేకుండా ఉంటే ఎలా ఉంటుందనే వైవిధ్యం ఎప్పుడు అనుభవించలేదు అనుకోండి. మీకు దాన్ని కూడా చూడాలనుకుంటారు కదా. అదే, కృష్ణుడి దగ్గరే ఉన్నారు. కృష్ణుడి దగ్గర ఉన్నప్పుడు మీకేమని ఒక దూరాన్ని ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది, అక్కడ కూడా చూద్దాం అనుకుంటారు. అదే భౌతిక సంసారం, కృష్ణుడు లేకుండా ఉండేది అది. మీరేమనుకుంటే దాన్ని చూసి అక్కడ కూడా ఏదో ఉంది, అక్కడికి వెళ్దాం, అక్కడ ఉందాం కొన్ని రోజులు, అక్కడ చూసి వద్దాం అని వెళ్తారు. కృష్ణుడు చెప్తాడు అది మంచిది కాదు, అయినా వస్తాం కాబట్టి మర్చిపోతాం కృష్ణుడు. ఎటువంటివి ఉంది? అవును ఉంది కదా, అక్కడి నుంచే వచ్చాం మనం. అంటే గోలోకం నుంచి వచ్చాం, వైకుంఠం నుంచి వచ్చాం, అది వేరే విషయం. మొత్తానికి భగవంతుడి దగ్గర నుంచి వచ్చాం. అక్కడ కూడా పని చేస్తూ ఉంటుంది కదా, ఊరికి కూర్చొని ఉండదు కదా. అక్కడ కూడా భగవంతుడి సేవలో ఉంటుంది ఆత్మ. ఊరికే ఏమి అలాగ చలనం లేని ఒక రాయిలాగా పడి ఉండదు అక్కడ ఏమి. కాబట్టి అక్కడ కూడా కోరిక అనేది ఉంటుంది. కోరిక ఏంటి? కృష్ణుని సేవించాలనే కోరిక. కానీ ఏదో ఒక కారణం చేత ఒకసారి అనిపించవచ్చు, ఏంటి ఇక్కడ ఏదో ఉంది చూద్దాం అని. అప్పుడు వెంటనే భౌతిక అంటే కృష్ణుడు లేకుండా, ఎప్పుడు కృష్ణుడే ఉన్నాడు, కృష్ణుడు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అనేది కలిగింది. సో అప్పుడు వచ్చేసారు. అది మనసులో కారడానికి కారణం మాయే, అంతే. అదే మాయ, ఏ క్షణం అయితే మీకు అది కలుగుతుందో అదే మాయ, వెంటనే మాయ ప్రభావంలోకి వచ్చేసినట్టు. మాయ అనేది ఉండదు, అవును. కానీ అది ఉంది, ఆచార్యులు చెప్తున్నారు. అందుకనే ఎంటర్ అవ్వదు మీకు. ఎప్పుడైతే ఆ కోరిక కలుగుతుంది వెంటనే భౌతిక సంసారంలోకి వస్తారు, వెంటనే మారిపోతారు. అందుకని ఆచార్యులు ఏమని చెప్తున్నారంటే, కాబట్టి మనం వచ్చేసాం, ఇప్పుడు ఆలోచించవలసింది ఏంటి, ఏ విధంగా బయటపడాలి ఆలోచించండి, అంతేగాని ఎలా వచ్చాం ఎలా వచ్చాం అని ఆలోచించద్దు. ఇప్పుడు బావిలో మనం, బావిలో అంధకోపంలో ఉన్నాం, చీకటి బావిలో. దీని నుంచి బయటపడితే మళ్ళీ వెలుగు చూస్తాం, అప్పుడు అర్థం చేసుకోవచ్చు ఎలా వచ్చాము కూడా అక్కడి నుంచి. కేవలం ఒకటే కారణం, భగవంతుడిని తిరస్కరించడం, భగవంతుడి సేవని తిరస్కరించడమే కారణం. అక్కడ భగవంతుని సేవను తిరస్కరించడం అంటే అది వెంటనే మాయ కాదు, కానీ కృష్ణుడు కూడా చెప్తాడంట అక్కడ జీవుడికి మంచిది కాదని, అయినా వినడంట. సో అప్పుడు వెంటనే వచ్చేస్తాడు. ఇదంతా ఆచార్యులు చెప్తున్నారు. ఎలాగా ఏంటి ఇంతకంటే అలా ఎందుకు ఉంది, అక్కడ కూడా మాయ ఉన్నట్లే కదా. కానీ మాయ లేదు అక్కడ. ఇది ఒక విధంగా ఎలా అర్థం చేసుకో, వైవిధ్యమైన భరితమైన కోరిక, అనేక కోరికలు ఉన్నాయి. కృష్ణుడి సేవ ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలని అలా వెళ్తే ఎలా ఉంటుంది అనేది కోరిక కలిగింది జీవుడిలో. అది మంచిది కాదు, అది కృష్ణుడు చెప్తాడు, అయినా విను వచ్చేస్తాం. అప్పుడు వెంటనే ఈ మాయలో భౌతికమైన భౌతిక సంసారంలో త్రిగుణాల దీనంలోకి వస్తుంది. ఎవరిని దుష్టులనా, అంటే అదంతా కృప, కృప అనమాట, భగవంతుడి యొక్క కృప అవన్నీ కూడా, వాళ్ళని శిక్షించడం కానీ ఇవన్నీ. అవును,
ఎంత పాపం చేస్తే అంత పాపానికి అనుభవించాల్సింది చేసాం అనేసి పాపం అంటే కట్టదు.
అవును, రెండు అనుభవించాలి.
పుణ్య ప్రకారం
పాపం చేస్తే పాపం అనుభవించి దాని తర్వాత పుణ్యం ఎంత ఉందో అది కూడా అనుభవిస్తాం. ఉండదు, అలా ఉంటేదే ఉండదు, తగ్గదు. అంతే, ఎవరు ఎంత పాపం చేస్తే అంత అనుభవిస్తాడు, పుణ్యం చేస్తే పుణ్యం అనుభవిస్తాడు. అదంతా భ్రమే, తగ్గిపోద్ది అనుకోవడం, ఏముండదు, ఏముండదు. హరే కృష్ణ. ధురంధర శ్రీమద్భాగవతం కీ జయ్. శ్రీల ప్రభుపాద కీ జయ్.